ఇక్కడి నుంచి బయలుదేరాడు. అవంతిపురం చేరాడు. అది ఇప్పుడు ఈనాడు ఉజ్జయిని అని మనం పిలుస్తున్నదే, పూర్వకాలంలో అవంతి అని పిలువబడేది. అవంతి అన్నా ఉజ్జయిని అన్నా మొత్తం మీద ఒకటే పురం. అక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది, మహాకాళి అనే పేరుతో అమ్మవారికి శక్తిపీఠము ఉన్నది. ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలోనూ అటు అష్టాదశ శక్తిపీఠాల్లోనూ చేరిన దివ్యపురం ఉజ్జయిని అంటే. ఆ ఉజ్జయినీపురం మహాత్ములైన పండితులకు నిలయం. ఇంత ఎందుకండి, మహాత్ముడు కాళిదాస కవి ఊరది, కాళిదాసు ఉజ్జయినివాడు. అక్కడే కాళికాదేవి ఉపాసన వల్లే ఆయనకి కవిత్వం వచ్చింది. అక్కడే కుజుడు పుట్టాడు. ఈ ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి ఊళ్ళల్లో అదొక ఊరిని ఎందుకంటున్నానో తెలిసిన, ఓ పక్కన జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వరలింగం ఉన్నది, మహాకాళీ శక్తిపీఠం ఉన్నది. ఇది కాక విఘ్నేశ్వరుడు అక్కడ వృద్ధ గణపతి లేక మహాగణపతి అనే పేరుతో మొట్టమొదట దిగాడు. అంటే గణపతి పీఠం కూడా అది. ఇది కాక అక్కడ కుజుడు పుట్టాడు. పూర్వం శివుడు సతీదేవి శరీరం విడిచిపెట్టాక సతీ విరహం తట్టుకోలేక 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. తపస్సు పూర్తయ్యి కళ్ళు తెరవగానే ఆయనకు కూడా చెమట పట్టింది. ఆ చెమట నుదుటి నుంచి కింద పడుతూ ఉండగా పరమాత్ముడైన శివుడి చెమట కటిక నేల మీద పడకూడదు అనుకుని భూదేవి ఒక సుందర స్త్రీగా మారి టక్కున 2 చేతులు ఇలా పెట్టి కింద పడుతున్న చెమటని తన చేతుల్లోకి స్వీకరించి గుటుక్కును మింగి తక్షణం గర్భం ధరించి ఓ పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు నిప్పులా ఎర్రగా ఉన్నాడు. అందుకని అంగారుడు లేక అంగారకుడు అన్నారు. అంగారకము అన్నా అంగారము అన్నా నిప్పు, నిప్పులాంటి రంగులో ఉంటాడు ఆయన. అందుకే ఆయనకి ఎర్ర వస్తువులంటే ఇష్టం. ఆయన శరీరం నుంచి పగడములు పుట్టాయి కనుక అంగారకుడికి ఇష్టమైనటువంటి రత్నం పగడం అన్నమాట. అంగారకుడిని పూజించేవాళ్ళు ఎర్రబట్టలు కట్టాలి. మంగళవారం నాడు పూర్వం ఎర్రబట్టలు కట్టుకుని పూజించేవారు పూజిస్తే కుజదోషాలుంటే తొలగిపోతాయి. ఆయన నిప్పు రంగులో పుట్టాడు, ఆయన శరీరం నుంచి పగడములు పుట్టాయి. ఆయన పుట్టి పుట్టగానే ఒకేసారి కుర్రవాడైపోయాడు, పెద్దవాడైపోయాడు, యువకుడైపోయాడు, తండ్రిని పూజించాడు. అప్పుడు తండ్రి గారు, నువ్వు కాశీ వెళ్ళి నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చెయ్యి అన్నాడు. వెంటనే శివపుత్రుడు ఇటు భూదేవి పుత్రుడు అయిన అంగారకుడు కాశీ వెళ్ళాడు. అక్కడ తన పేరు మీదుగా కుజేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. కాశీలో మొత్తం నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి ఇప్పటికి కూడా, అందులో కుజేశ్వర లింగం ఉంటుంది. మంగళేశ్వరుడు లేక కుజేశ్వరుడు అంటారన్నమాట. అలా లింగ ప్రతిష్ఠ చేయగానే శివుడు మెచ్చుకొని, నువ్వు పుట్టిన ఉజ్జయినిలో, నీవు పుట్టిన జన్మస్థలంలో అంటే కుజగ్రహ జన్మభూమిలో నీకు ఒక ఆలయం నిర్మాణం చేస్తాడు బ్రహ్మ. నువ్వు కూడా లింగరూపంలో మంగళ మహాదేవుడు అని పిలువబడుతూ కలియుగాంతం వరకు అక్కడ ఆలయంలో లింగరూపంలో కొలువయ్యుండు. నిన్ను మంగళవారం నాడు అన్నముతో అభిషేకించిన వారికి కుజదోషములు తొలగించి వివాహం తొందరగా అయ్యేలా చెయ్యి, సత్సంతానం కలిగేలా చెయ్యి అన్నాడు. ఆ తర్వాత కుజుడికి బ్రహ్మకుడు ఒక ఆలయం కట్టాడు. ఇప్పటికి కూడా క్షిప్రా నదీ తీరంలో కుజుడికి అద్భుతమైన ఆలయం ఉంటుంది. చిన్న లింగరూపంలో ఉంటాడనమాట కుజుడు అక్కడ. అది లింగరూపంలో ఉంటుంది కానీ లింగం కాదు, అది కుజుడే. అందుకే అక్కడ వాళ్ళు మంగళ మహాదేవు అంటారు. మంగళుడు అన్నా, కుజుడు అన్నా, అంగారకుడన్నా, భౌమ్యుడన్నా, అవన్నీ కుజుడి పేర్లే. కు అంటే భూమి, కు అంటే ఏమిటి భూమి. సంస్కృతంలో జ అంటే పుట్టుట, కుజహ అంటే భూమికి పుట్టినవాడు, అందుకని కుజుడు అన్నారు. ధరణీ గర్భసంభూతం చెప్పండి అందరూ కూడా. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. కుజుడికి ఆలయం కట్టి లింగరూపంలో ప్రతిష్ఠించాక బ్రహ్మగారు రాసిన శ్లోకం ఇది. అందుకని ఈ శ్లోకం మనం చదువుకోవాలి. నాయన నువ్వు ఎటువంటి వాడివి, ధరణీ గర్భసంభూతుడివి, భూదేవి కడుపులో నుంచి పుట్టావు. మెరుపు తీగలాంటి కాంతితో వెలిగిపోతూ ఉంటావు. విద్యుత్ కాంతి అంటే మెరుపు తీగ అనమాట. మెరుపు తీగలా మెరిసిపోతూ ఉంటావు. నువ్వెప్పుడు కుర్రవాడివే, కుమారుడివే. ఆయనకి ముసలితనం లేదట. ఎప్పుడు చూసినా ఓ 16 ఏళ్ల కుర్రాళ్ళ ఉంటాడనమాట. చేతిలో ఈటె ఉంటుంది. ఈటెని సంస్కృతంలో శక్తి అంటారనమాట. నీ చేతిలో శక్తి ఉన్నది. అటువంటి మంగళునికి నమస్కారము. మంగళుని గురించి నమస్కరిస్తున్నాను. మంగళుడు, కుజుడు, భూమిపుత్రుడు గనక భౌముడు, నిప్పులో ఉంటాడు గనక అంగారుడు లేక అంగారకుడు, ఇన్ని నామములతో ఆయన పిలువబడతాడు. భక్తి శ్రద్ధలతో ఆ లింగమును అంటే కుజుడి యొక్క లింగాన్ని, లింగరూపంలో ఉన్న కుజుడిని చూడండి. ఎప్పుడన్నా వీరుంటే ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి అన్నముతో మంగళవారం నాడు ఆ స్వామికి అభిషేకం చేయండి. వాళ్ళే అన్నం వండిస్తారు మనకి. పూర్వం 100 రూపాయలతో పూజ చేయించుకున్న రోజులు ఉన్నాయి మాకు, ఇప్పుడు 300, 400, 500 పెరిగినట్టుంది. పెరిగినా బాగా శ్రద్ధగా చేస్తారు వాళ్ళు. అన్నం వాళ్లే వండుతారు, బయట అన్నం తేకూడదు. ఆ అన్నాన్ని కొంచెం గోరువెచ్చగా ఉండగా కుదుడి మీద అలా హత్తించి మన చేతే స్వయంగా అభిషేకం చేయిస్తారు. అద్భుతమైన ప్రక్రియ అది. దానివల్ల సకల కుజదోషాలు తొలగిపోతాయి. కొంతమందికి ఎంత గింజుకున్నా సొంతిల్లు రాదు, కొందరికి ఇల్లు కొనుక్కున్న అప్పుల్లోంచి బయటపడలేరు, కొందరికి పొలాలు వివాదాల్లోకి వెళ్ళిపోయి తమకి రావు. ఇలా స్థలములు, పొలములు, ఇళ్ళు వీటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కుజుడికి అర్చన చేసుకుంటే తక్షణం ఆ వివాదాల్లోంచి బయటపడి తమ పొలాలు, తమ స్థలాలు, ఇళ్ళు పొందగలుగుతారు. అంత గొప్పది ఆ ఉజ్జయినిలో ఉన్న కుజుడి ఆలయం. ఓ పక్కన క్షిప్రానది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడే. ఇది కాక కృతయుగం అవి పక్కన పెడితే కలియుగంలో విక్రమార్క మహారాజు గారు అక్కడ పరిపాలన చేశాడు ఉజ్జయిని నగరాన్ని. బేతాళుడి యొక్క గుహలు ఉంటాయండి అక్కడ, బలే ఉంటాయి. అక్కడ భట్టి గుహలు, విక్రమార్కుడి గుహలు ఉంటాయి. మహాకాళి దగ్గర శూలం మీద పడిపోయిన స్థలం ఒకటి ఉంటుంది అక్కడ అనమాట. శూలాగ్రం మీదకి మహాత్ముడు విక్రమార్కుడు దూకిన స్థలం ఉంటుంది. బేతాళుడిని వశం చేసుకున్న స్థలాలు ఉన్నాయి అక్కడ. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి దగ్గరలో ఓ శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ప్రతిరోజు సాయంకాలంలోపు ఎవడో ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు. వాడిని అక్కడ తగలబెడతారు. 12:00 దాకా శవం తగలబడ్డాక అందులోంచి వేడివేడి బూడిద పట్టుకొచ్చి ఆ విభూతితోటి అక్కడ మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు. చితాభస్మముతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతున్నవాడు. భలే ఉంటుంది ఆ దృశ్యం చూసి తీరాలి. నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎవడో అదృష్టవంతుడు, వాడు ఎక్కడ వెళ్ళిపోయాడు, వాడి భస్మం శివుడికి అభిషేకానికి ఉపయోగపడింది, నా భస్మం ఎప్పుడు ఉపయోగపడుతుందో అనుకునేవాడు అనమాట. ఆహా అనిపిస్తుంది అనమాట. అటువంటి స్థలం ఉజ్జయిని అంటే అక్కడికి కూడా పరశురాముడు వెళ్ళి ఈశ్వరుణ్ణి భక్తితో అభిషేకించాడు, పూజించాడు, ఉజ్జయినిని చూడగలిగాడు. ఇక పురి ద్వారవతి ఆఖరిది అనమాట. ఇక్కడికి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతి, ఆఖరిది ద్వారకాపురం. పురి ద్వారవతి అంటే ద్వారవతీపురి, ద్వారకాపురి అని ద్వారకా నగరం. అక్కడికి వెళ్ళాడు. పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న దివ్యస్థలం అది. అక్కడ మన ఎముకలు సముద్రంలో పారవేస్తే అవి కొంతకాలానికి అందులో శంఖ చక్రాలు ఏర్పడతాయి. కొన్ని ఎముకలు అయితే శంఖములుగా మారిపోతాయి. అంత దివ్యమైన ప్రాంతం ద్వారకా ప్రాంతం. ఆ సముద్రం అత్యద్భుతమైనది, కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దానిని కుశస్థలీపురం అనేవారు. ఒకప్పుడు రైవతుడు అని ఒక మను ఉండేవాడు, ఆయన 5వ వాడు అనమాట. మనకు మనువులు 14 మంది అని చెప్పుకున్నాం కదా. ఈ 14 మందిలో మొదటివాడు స్వయంభువు, 2వవాడు స్వారోచిషుడు, 3వవాడు ఉత్తముడు, 4వవాడు తామసుడు, 5వవాడు రైవతుడు, 6వవాడు చాక్షుషుడు, 7వవాడు వైవస్వతమనువు. ఇప్పుడు మనం వైవస్వతమనువు కాలంలో ఉన్నాం గనక సంకల్పంలో వైవస్వతమన్వంతరి అని చెప్పుకుంటున్నాం. ఈ రాబోయే 8వవాడు సూర్యసావర్ణి, ఆ తర్వాత దక్షసావర్ణి, మేరుసావర్ణి, రుద్రసావర్ణి, బ్రహ్మసావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు, వెరసి 14 మంది మనువులుంటారు. ఈ మనువుల్లో 5వ మనువు రైవతుడు. ఆ సముద్ర తీర ప్రాంగణంలో ఒకప్పుడు ఒక మహానగర నిర్మాణం చేసి సామ్రాజ్య స్థాపన చేశాడు. అక్కడ దర్భలు పరవడం వల్ల ఆ పురాన్ని కుశస్థలీపురము అనేవారు. ఆ కుశస్థలీపురం తర్వాత సముద్రంలో కలిసిపోయాక మళ్ళీ శ్రీకృష్ణుడు 6వ మనువు కూడా కాకుండా 7వ మనువు కాలంలో ద్వారకా నగరాన్ని ద్వాపర యుగంలో అక్కడ విశ్వకర్మ ద్వారా నిర్మాణం చేయించాడు. ఆ శిథిలాల్లో కొన్ని తొలగించి కొన్ని శిథిలములు అలాగే ఉంచి అక్కడ ద్వారకా నగర నిర్మాణం చేశాడు. అందుకే ద్వారకని పూర్వం కుశస్థలీపురం అనేవారు. రుక్మిణీ కళ్యాణంలో చూడండి, కుశస్థలీపురమున అంటారే ఈ కుశస్థలీపురం అంటే ద్వారక అన్నమాట. అపూర్వ పురాలు ఇవన్నీ కూడా. 7వ పురం సప్తమ మోక్షపురం ద్వారక. అక్కడ కనీసం 3 రాత్రులు ఉండాలి, సముద్ర స్నానం చెయ్యాలి. అక్కడ పూర్వకాలంలో ఆదికేశవుడు అనే పేరుతో భగవంతుడు ఉండేవాడు. ఇది కృతయుగంలో. త్రేతాయుగంలో లోలకేశవుడు అనే పేరుతో కృష్ణుడు ఉండేవాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అనే పేరుతో కొలువై ఉన్నాడు. ఈయన పరశురాముడు కృతయుగంలో వెళ్ళడం వల్ల అక్కడ ఆదికేశవ స్వామికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్నాడు. ఆ ఆదికేశవుడు నిలువెత్తు విగ్రహ రూపంలో ఉండేవాడు. అప్పట్లో ఆ విగ్రహం సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడున్న విగ్రహం శ్రీకృష్ణుని యొక్క విగ్రహం అన్నమాట. అంత పూర్వం ఉన్నటువంటి విగ్రహం ఆ రోజులలో మనిషి ఎంత పొడుగు ఉండేవాడు అంత పొడుగు ఉండేవాడు. అప్పటి మనుషులు ఇప్పటిదాకా చాలా పొడుగ్గా ఉండేవారు. అంత పొడుగ్గా నాలుగు చేతులతో శంఖచక్ర గదా పద్మములు ధరించిన నల్లని నిగనిగలాడే మూర్తి ఆ ఆదికేశవుణ్ణి చామంతి పూలతో సంపంగి పూలతో పద్మములతో మందార పుష్పాలతో పూజించాడు. ఆయన ప్రదక్షిణం కూడా చేశాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. అనేక క్షేత్రాలు చూశాడు. చూసి చూచి సౌరాష్ట్రంలో సోమనాథలింగం మొదలైనటువంటి లింగాలను చూచాడు. దివ్య నదులు చూచాడు, నదములను చూచాడు. పశుపతినాథాలయం నేపాలం కూడా చేరాడు. నేపాల్లో అప్పుడంతా ప్రపంచం అంతా మందే కదా, అందుకని నేపాళ దేశం అని అనేవారు, కానీ అవి కూడా అన్నీ కలిసే ఉండేవి. అక్కడ పశుపతినాథుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. ఆ మహాత్ముడిని చూచాడు. ఆపై కేదారక్షేత్రానికి వెళ్ళాడు. కేదారక్షేత్రంలో మందాకిని జలంతో కేదారేశ్వరుడికి 11 సార్లు అభిషేకం చేశాడు. ఏకాదశ రుద్రాభిషేకం అంటారు దాన్ని. 11 పర్యాయములు రుద్రము చదువుతూ నమక చమకాలతో అభిషేకం చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం. 11 పర్యాయాలు అత్యంత స్వచ్ఛమైన మందాకిని జలంతో అభిషేకం చేశాడనమాట. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమశివాయ. పంచాక్షర స్తోత్రంలో ఈ మకారానికి ఒక ప్రత్యేకత, ఎందుకంటే మందాకిని సలల చందన చర్చితాయ అని శివుణ్ణి అండమే. మందాకిని జలం అంటే శివునికి చాలా ఇష్టం. ఆకాశగంగ అక్కడ మందాకిని అనే పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ మందాకిని జలం చాలా చల్లగా ఉంటుందని చాలాసార్లు చెప్పాను కదా మీకు. ఇక అందులో స్నానం చేసి బయటికి రావడం అంత తేలిక కాదు. అనేకమైనటువంటి అనుభూతులు మేము పొందాము. మా పెద్దన్నయ్య గారు నాతో 4 సార్లు వచ్చారు బదరీ కేదారాలు మొత్తం చారుధామ యాత్ర 4 టైమ్స్. అందులో లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయన 2011 సంవత్సరంలో వచ్చారు. ఆ తర్వాత ఆయనకి రావడం కుదరలేదు మాతో. 2011లో అక్కడికి వచ్చే సమయానికి ఆయనకు ఒక ఆపరేషన్ కూడా అయింది. అయినా ఆరోగ్యంగా వచ్చేసాడండి. నడిచి వచ్చేసేవాడు ఆయన. చాలా భక్తి, మొండితనం, అందులో తమ్ముడంటే ప్రేమ. నేను ఏదన్నా చెబితే ఆయనకి ఎంత నమ్మకం అంటే పేరుకు నేను తమ్ముడైనా, ఆయన మాకంటే బాగా పెద్దవాడు పెద్దన్నగారైనా గురుస్థానం ఇచ్చి గౌరవిస్తాడు. ఆయనకి పూర్వజన్మ సుకృతం, నాకు పూర్వజన్మ సుకృతం అనుకోండి. మా వదిన గారు, మా అన్నయ్య గారు, పెద్దన్నయ్య గారు ఇద్దరు ఎన్నో తీర్థయాత్రలకు నాతో వచ్చారు. నేనేమో తండ్రిలాగా ఆయన్ని పూజిస్తాను, ఆయన గురువులో గౌరవించేవాడు. ఇలా జరిగింది యాత్ర. యాత్రకి ఓసారి తీసుకెళ్ళా. ఆయన నాకంటే ముందు నడిచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలిసిన, కుందేలు తాబేలు కథ ఒకటి ఉంటుంది కదా. మేమేమో 6 ఇంటికి బయలుదేరాం. నాతో పాటు 2 కుర్రాళ్ళు, మహానుభావులైన కుర్రాళ్ళు. మేము కొంత దూరం వెళ్ళాక పైన చలికి తట్టుకోలేక ఒక గుడిసెలో దూరి రగ్గులు రజాయిలు కప్పుకున్నాం. అడుగు నుంచి చల్లదనం, పై నుంచి చల్లదనం పిచ్చెక్కిపోతుంది. అందుకే దాన్ని కోల్డ్ బర్నింగ్ అంటారు. మహిదారు కూడా కాలిపోతున్నట్టుగా, చలి కాల్చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. అదేమి విచిత్రమైన సేవలో కానీ సూదులతో గుచ్చేసినంత బాధ కలుగుతుంది అనమాట. తట్టుకోలేము. ఇవేవీ మన కాపాడలేవు. ఏది కోట్లు రగ్గులు కాపాడవు. మా అన్నగారును కూచి రామకృష్ణ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా చక్క ఒక 4 అడుగులు ఆజానుబాహుడు అనమాట. ఆయన, ఆయన భార్యామణి, ఈ ముగ్గురు వెళ్ళిపోయారండి రాత్రి బయలుదేరి చీకట్లో. వాళ్ళు ఆగలేదు. మేమేమో లేచి అప్పుడు కంగారు పడి పరిగెత్తాం. సరిగ్గా వాళ్ళు మేము ఒకేసారి వెళ్ళాం. వాళ్ళు నా దగ్గరికి వెళ్ళారు, మేము వెళ్ళాం. వాళ్ళు నవ్వుకున్నారు. వీళ్ళు ఏదో ముందెళ్ళిపోయారు అనుకున్నాం మేము. వీళ్ళు అక్కడ నిద్రపోయారు. చెప్పాక కుందేలు తాబేలు కదలాగా అనమాట. తాబేలే ముందెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలిసిన, వాళ్ళకున్న భక్తి. సరే ఇంతకీ ఇంత కథ ఎందుకు చెబుతానంటే, అక్కడికి వెళ్ళగానే మా అన్నయ్య ఏమైనా మందాకిలో స్నానం చేస్తానని, ఇంకా మేము వచ్చేలోపు కంగారు పడిపోయి అంత పూర్వం అనుభవం ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తే కనుక అంత పూర్వం 3 సార్లు స్నానం చేశాడు ఆయన. అయినా మర్చిపోయి బుడుంగును మునిగిపోయాడు అందులో. ఆ చలికి అలా స్తంభించిపోయి కదలకుండా ఉండిపోయాడు. ఓరి బాబోయ్, మా అన్నయ్య గారు లేకపోతే మేము ఉండలేము అనుకుని, చిన్నప్పుడు పాఠం చెప్పిన గురువు కదండి మాకు, ఆయన అంటే మాకు భక్తి, మా నాన్నగారికి కూడా ఆయన అంటే ఎక్కువ ప్రేమ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పరుగు పరుగును వెళ్ళి చెరువు రెక్కా పుచ్చుకుని 2 ముగ్గురు మనుషులను లాక్కుని పైకి తీసుకొచ్చాం. అలా వండిపోయి బిగుసుకుపోయి 15 గంటల తర్వాత ఏం జరిగింది అన్నాడు ఆయన. అంత చలి, భయంకరమైన చలి. ఎప్పుడు ఆయన ఎందుకో పట్టించుకోకుండా దిగిపోతాడు. ఆయన మేము లాక్కు రావడం, లాక్కు వచ్చిన తర్వాత మేము లాక్కోలేక పీక్కోలేక ఓ పావు గంట ఆయనకి సేవ చేయటం ఇదే జరిగేది. కానీ ఆరోగ్యంగానే ఉండేవాడు ఆయన. ఆ స్థలంలో స్నానం చేసి బయటకు వస్తే ఎంత ఆనందం కలుగుతుందండి. ఆ కాసేపు ఏదో తట్టుకోలేం కానీ స్నానం చేసి బయటకు వచ్చాక మాత్రం బ్రహ్మానందమే కలుగుతుంది. ఆ తర్వాత మేము అందులో ఉన్న మందాకిని జలం, ఆ చల్లని నీళ్లు, చేతులు కొంకర్లు తిరిగిపోతున్నప్పటికీ అతి కష్టం మీద పట్టుకెళ్ళి అభిషేకం చేసేవాళ్ళం. మందాకిని జలం పట్టుకెళ్ళి కేదారేశ్వరుడికి అభిషేకం చేసే ముందు అక్కడ అర్చకులు కేదారేశ్వర జ్యోతిర్లింగానికి ఆవు నెయ్యి బాగా పోస్తారు. ఎందుకో తెలుసా? ఆవు నెయ్యిని పూసిన లింగం మీద చేయి పెడితే మన చేతులు కొంకర్లు పోయినవి మళ్ళీ గట్టిపడతాయి. ఆవు నెయ్యికి ఆ శక్తి ఉందండి. అందుకే ఆ లింగం అంతా ఎప్పుడు చూడండి, ఆ ప్రాంతం నేతితో నిండిపోతుంది. ఆవు నెయ్యితో భగవంతుడు ఆవు నెయ్యి అనే ఒక గొప్ప పదార్థం ఇచ్చాడు. ఈసారి మీకు ఈ టెక్నిక్ చెప్తున్నాను. చల్లని మందాకిని జలంలో కానీ, బదరీ దగ్గర కానీ, గంగోత్రిలో కానీ, యమునోత్రిలో కానీ స్నానం చేసే ముందు మీ ఒళ్ళకి ఆవు నెయ్యి బాగా పూసేసుకోండి. చేతులకు ఎక్కువ పూసుకోండి. మొత్తం ఒళ్ళంతా బాగా పులుముకోండి, మర్దన చేసుకోండి. అప్పుడు స్నానం చేయండి. మీకే తెలుస్తుంది గురువుగారు ఎంత చిట్కా చెప్పారని. అప్పుడు మనల్ని ఈ చిట్కా వల్ల ఎవరూ పట్టుకోనక్కర్లా, అంత హాయిగా ఉంటుంది ప్రాణానికి అన్నమాట. దీన్ని బట్టి గోవు యొక్క ఘృతము చలిలో నుంచి రక్షించే ఉష్ణం ఇస్తుంది, ఉష్ణ ప్రాంతంలో పూసుకుంటే చల్లదనం ఇస్తుంది. న్యాచురల్ ఏసీ అన్నమాట అది. అక్కడ ఈ మందాకిని జలం తప్పనిసరిగా లింగం మీద పొయ్యాలి. అందువల్ల మందాకిని సలిల, ముందు మందాకిని సలిలముతోటి, ఆ తర్వాత చందన చర్చితాయ పైన గంధం పొయ్యాలి. అరగదీసిన గంధం ఎక్కువ పూస్తూ ఉంటారు. అక్కడ గంధం పూస్తే శివలింగమునకు దానివల్ల మహాపాపములు తొలగి పుణ్యం వస్తుంది. గంధాత్ పుణ్యమవాప్స్యసి త్వం, నీవు గంధాత్ గంధము వలన, అంటే గంధమును శివుడికి పూయడము వలన పుణ్యం పుణ్యమును అవాప్స్యసి పొందుతున్నావు. ఒరే నాయన, నువ్వు గంధం పోయిరా, గంధం పోస్తే నీకు పుణ్యం వస్తుందిరా. పాపాలు తొలగి పుణ్యం రావాలంటే గంధం పూసి తీయాలి. అందుకే పుణ్యో గంధ అని భగవద్గీతలో కూడా చెప్పారు. గంధం అంటేనే అసలు పుణ్యం, పుణ్యమే గంధం, పుణ్యమే ఒక వాసన. షోడశ ఉపచారాలు ఉన్నాయిగా భగవంతుని పూజలు. ఈ పూజల్లో ఉన్న 16 ఉపచారాల్లో ఒక్కొక్క ఉపచారం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది. అందులో ప్రత్యేకముగా గంధము వలన పుణ్యము వస్తుంది. ఆ తర్వాత మందార పుష్పాలు వంటి పుష్పాలు సమర్పిస్తారు. ఏమి ఎలా ఉన్నా కాసిన నీళ్లు మాత్రం పోయండి అక్కడ. అందుకని పరశురాముడు కేదారక్షేత్రంలో మందాకిని జలంతో ఈశ్వరుడికి అభిషేకం చేశాడు. అక్కడి నుంచి దారి పొడుగుతూ అనేకము చూసుకుంటూ అత్యంత పవిత్రమైన బదరీ క్షేత్రం చేరాడు. ఒకప్పుడు అక్కడ రేగు చెట్లు ఎక్కువ ఉండేవి. రేగు చెట్లని సంస్కృతంలో బదరీ అంటారు. అన్ని రేగు చెట్లే కనుక అది బదరీ వనము అని పిలువబడింది అన్నమాట. ఇప్పుడు అసలు రేగు చెట్లు కనపడలేదు. అన్ని చెట్లు చాలా వరకు పాడైపోయాయి కలియుగ ప్రభావం అవడం వల్ల. ఈ బదరీ క్షేత్రం ఇదొక అద్భుతమైన ఉత్తమోత్తమ క్షేత్రం. అక్కడే నారదుడు తపస్సు చేశాడు, అక్కడే వేదవ్యాసుడు మహాతపస్సు చేశాడు, అక్కడే భాగవతం రాశాడు, అక్కడే భారతం రాశాడు. గణపతి వ్యాసునికి ఒక రూపంతో ప్రత్యక్షమైన కొండ గుహ ఇప్పటికి కూడా అక్కడ ఉన్నది. ఆ గుహని గణేష్ గుహ అంటారు. దానికి ఎదురుగుండా వ్యాసుని గుహ ఉంటుంది. ఇద్దరూ అందులో ఉండి భారతం 18 రోజుల పాటు వ్యాసుడు చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు రాశాడనమాట. అక్కడే వ్యాసుడు విఘ్నేశ్వరుడు ఉన్న గుహకి ఎదురుగుండా ఉన్న ప్రాంతంలోనే సరస్వతీ నది మానాలో ప్రవహిస్తూ కనపడుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో మహానుభావులైన యోగులు ఒకరిద్దరు కాదు, కోటాను కోట్ల మంది తపస్సులు చేశారు, యజ్ఞములు చేశారు. ఆఖరికి మహిషాసురుడి యొక్క తండ్రి రంభుడు అన్నవాడు కూడా అక్కడే తపస్సు చేశాడు. ఋషులు తపస్సు చేశారు, దేవతలు వచ్చారు, కొందరు మనువులు సారోచిషుడి లాంటి మనువులు అక్కడికే వచ్చారు. యుగయుగములుగా ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టనివాడు ఎవడూ లేడండి. అక్కడికి అడుగు పెట్టడం కోసమే పాండురాజు గారు యజ్ఞం చేసి యజ్ఞం వంకతోటి పిల్లల్ని పొందగలిగాడు. పాండురాజు కూడా ఒక యజ్ఞం చేశాడు అడవిలో. పిల్లలు పొందితే కానీ అక్కడికి వెళ్ళలేరట. అందుకని పిల్లల్ని పొందమని ఋషుల సలహాతో కుంతీదేవిని మాద్రిని పురమాయించి తద్వారా దేవతానుగ్రహంతో సంతానం పొందాడు. కలియుగంలో బదరీవనంలోకి అడుగు పెట్టాలంటే వాడు తప్పనిసరిగా భాగవతం వినాలట. భాగవతం వినడివాడికి మాత్రం, భగవంతుడైన కృష్ణుడి మీద నమ్మకం లేనివాడికి మాత్రం అక్కడికి అడుగు పెట్టే అవకాశం ఉండదు. అడుగు పెట్టినా వాడు భ్రష్టుడు అవుతాడు ఒకవేళ. అంత గొప్ప స్థలం అన్నమాట. ఆ ప్రాంతంలో అశ్వత్థామ
5000 సంవత్సరాలు తపస్సు చేశాడు పూర్వజన్మలో. అక్కడే నరనారాయణులు మహాతపస్సు చేశారు. నరనారాయణ చరణాంబురుహద్వయ భద్రచక్ర ముద్రిత బదరీ తరుషండ మండలాండిత సరణిన్ ధరణీసురుండు సనజననుదుటన్ అంటాడు అల్లసాని పెద్దన. నరనారాయణుల పాదపద్మముల ముద్రలు అక్కడున్నాయి. నారాయణుని పాదముద్ర ఉన్న చోటే ఇప్పుడు బద్రీనారాయణుడి గుడి ఉంది. బద్రీ విశాలని మనం పిలుస్తున్న ఈనాటి బద్రీనారాయణ ఆలయం ఉన్న కింద ఒకప్పుడు నారాయణుడు తపస్సు చేశాడు. ఆయన కాలి గుర్తులుండేవి. ఆ పక్కనే నరుడు తపస్సు చేశాడు. ప్రహ్లాదుడు తీర్థయాత్రలకు వచ్చి ఒకసారి ఆ నరనారాయణులతో యుద్ధం చేసిన స్థలం కూడా అదే. ప్రహ్లాదుడు 5000 సంవత్సరాలు నరనారాయణులతో యుద్ధం చేశాడు. ఆయన కర్మగాలి నరనారాయణులు చూడగానే ఏమిటి తపస్సు, చేతిలో ధనుస్సు పుచ్చుకొని పక్కన బాణాలు పెట్టుకుని విభూతి పూసుకుని దొంగ తపస్సు చేస్తారా, తపస్సు చేసేవాడికి ఆయుధాలు ఎందుకు అని ఆయనకు కొంచెం కోపం వచ్చింది. ఎంత భక్తుడైనా పుట్టుకతో రాక్షసుడు కదా, ఆ లక్షణం పోదటండో, మాయదారి లక్షణం పోదన్నారు అక్కడ. అందుకని వాళ్ళని ధిక్కరించాడు. ఎరా, మీరు చేసేది కొంగ జపం కాక నిజమైన జపమా? తపస్సు చేసేవాడికి ఆయుధాలు ఉండాలనగానే వాళ్ళు నవ్వి, ఆయుధాలు లేకపోతే క్రూర మృగాలు నీలాంటి రాక్షసులతో ఇబ్బందిరా, ఎవడన్నా తగాదాకు వస్తే ఎంత తపస్సు చేసేవాడైనా తనను తాను రక్షించుకోవాలి, అందుకని ఆయుధం ఉండాలి అనగా వాళ్ళతో 5000 సంవత్సరాలు యుద్ధం చేసి ఓడించలేక అప్పుడు మళ్ళీ విష్ణువుని తెలుసుకున్నాడు. నారాయణ, నీ శక్తి వల్ల నేను అమోఘమైన వరాలు పొందాను, అస్త్రాలు పొందాను. నా అస్త్రములతో ఈ మనుషులు నేను చేయలేకపోతున్నాను. ఏమిటంటే వాళ్ళు నేనే, నేను నేనే, నువ్వు నేనే, వాళ్ళు నరనారాయణులు అంటే నా అవతారమూర్తులరా. నీవు రజోగుణంతో యుద్ధం చేసావనగానే అప్పుడు ప్రహ్లాదుడు విష్ణువునికి నమస్కరించి అప్పుడు నరనారాయణుల కాళ్ళ మీద పడ్డాడు. అటువంటి స్థలాలవి. ఆ దివ్య స్థలములలో అడుగుపెట్టి అక్కడున్న ఇసుక శిరస్సును ధరిస్తే అటువంటి వాడు రాబోయే జన్మలో కాశీలో మరణించి ముక్తి పొంది తీరుతాడు. ఆ స్థలానికి కూడా వెళ్ళి ప్రదక్షిణీకృత్య శనైహి, పరశురాముడు నారాయణునికి శనైహి మెల్లగా ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణ చేసేట. ప్రదక్షిణ చేసేటప్పుడు దేవుడు ఎదురుగుండా ఉంటే స్పీడ్గా పరిగెత్తకుండా కొంచెం మెల్లిగా ప్రదక్షిణ చేయాలి, అందుకని మెల్లగా ప్రదక్షిణ చేశాడనమాట. దానివల్ల ఏమైంది, శుద్ధదేహోభన్ నృప శుద్ధదేహో అభవన్ నృప. ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల, ఆ తీర్థస్థలాలలో స్నానములు చేయడం వల్ల, దానములు చేయడం వల్ల, జపములు, ఉపవాసములు, తపస్సులు, ప్రదక్షిణలు ఇవన్నీ చేయడం వల్ల పరశురాముడి శరీరం పరమ పవిత్రమైపోయింది. శుద్ధ దేహుడయ్యాడు ఆయన. అప్పటిదాకా ఆయన శరీరంలో కొన్ని లోపాలున్నాయి, దోషాలున్నాయి, అవి పోయాయి. మానవుడిగా దేవుడైనా సరే అవతరిస్తే, ఏది భగవంతుడైనా మానవుడిగా అవతరిస్తే ఈ మానవ దేహానికి కొన్ని అశుచులుంటాయి, అపవిత్రతలుంటాయి, కొన్ని కాలుష్యములుంటాయి. ఇవి పోవడానికి ఇలా తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రల వల్ల ముందు శరీరం శుద్ధి అవుతుంది, శరీరంతో పాటు మనస్సు కూడా పవిత్రమవుతుంది. అప్పుడు ఆయన మళ్ళీ ఈ తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకుని ఇతఃపూర్వం హిమాలయములలో తాను ఎక్కడ తపస్సు చేశాడో అక్కడే కూర్చున్నాడు. కూర్చుని ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ ప్రణవముతో కూడిన పంచాక్షరీ జపాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేశాడు. ఇలా ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఈయన తీర్థయాత్రలకు బయలుదేరి తపస్సుకి కూర్చుంటున్న మధ్యకాలంలో కొన్ని గందరగోళాలు జరిగాయి. ఆ మధ్యలో భయంకరులైన కొందరు రాక్షసులు స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళారు. బభూవ సుచిరం రాజన్ సంగ్రామో రోమహర్షణ తతో దేవాన్ పరాజిత్య యుద్ధే అతిబలిన అసురాః. భయంకరులైన రాక్షసులు కొంతమంది తమ సైనికులతో కలిసి స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళారు. స్వర్గం మీదకి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి, యముణ్ణి, కుబేరుణ్ణి, నిరుతిని, అగ్నిని, వాయువుని, ఉత్తర దిక్కున ఉన్నటువంటి కుబేరుణ్ణి, ఈశానుణ్ణి, ఇలా అష్టదిక్పాలకుల్ని చితకొడి పారేశారు. దేవతలు మహాత్ములయ్యుండి కూడా అతి పరాక్రమం కలిగి శివుడి వల్ల వరాలు పొందినటువంటి రాక్షసులతో యుద్ధం చేయలేక వాళ్ళ చేతులు ఓడిపోయారు. చివరికి అసురులది పై చెయ్యి అయ్యింది, దేవతలు ఓడిపోయారు, రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు, దేవతలు పదవీ భ్రష్టులైపోయారు.
దాంతో వాళ్ళంతా ఏడుస్తూ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ నేనేం చేస్తాను, శివుడి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు. శంకరం శరణం జగ్ముహు హతైశ్వర్య అహ్యరాతిభి. పాపం ఐశ్వర్యం కోల్పోయి పదవి పోయి అవమానాల పాలై దిక్కులేక దేవతలంతా ఉపవాసం వండి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుణ్ణి శరణు కోరారు. దేవతలకు అమృతం భోజనం కదా, ఆ అమృతం అంతా మాయమైపోయింది ఇటు రాక్షసులు రాగానే. దాంతో తిండి కూడా లేకుండా పోయింది. దేవతలకు ఇంతకాలం తిండి లేకుండా ఉండడం ఎప్పుడూ జరగలేదు. వాళ్ళ కర్మయోగం వల్ల వాళ్ళకి తిండి లేక అలమటించిపోయి చివరికి ఈశ్వర రక్షించు రక్షించు అన్నారు. భక్తి శ్రద్ధలతో ఆయన ప్రార్థించారు. అప్పుడు శివుడు, మిమ్మల్ని నేను రక్షిస్తాను, కానీ ఈసారి డైరెక్ట్గా నేను రక్షించను, మీకు ఒక రక్షకుడిని కల్పిస్తాను అని మహోదర ఇలా రా అన్నాడు. శివుడి దగ్గర మహోదరుడు అని ఒక పారిశ్యస్థుడు ఉంటాడు. అంటే శివుడికి ఎప్పుడు పక్కన ఉండి సాయం చేసి పెడుతూ ఉంటాడనమాట. శివుడి అకౌంట్లు చూడడం, శివుడికి ఏదన్నా విభూతి కావాలంటే ఇవ్వడం, ఇవన్నీ చేసి పెట్టే ఆయన పేరు మహోదరుడు. ఆయనకి మంచి పెద్ద పొట్ట కూడా ఉండేదట. ఆ పొట్ట కావాలనుకున్నప్పుడు తెచ్చుకునేవట, లేదంటే అసలు పొట్ట లేకుండా ఉండేవట. అదొక గొప్ప శక్తి. ఈ మహోదరుడు శివుడి దగ్గరే ఉండేవాడు. శివుడు పిలవగానే వచ్చాడు, మహోదర తక్షణం నువ్వు భూలోకానికి వెళ్ళు. హిమాలయ పర్వతం యొక్క దక్షిణ భాగంలో పరశురాముడని పేరు కలిగిన ఒక భక్తుడు నా ఆజ్ఞ వల్ల భూమండలమంతా తీర్థయాత్రల వంకతో తిరిగి స్నానములు చేసి పవిత్రుడై నా పంచాక్షరీ జపం చేసుకుంటూ మహాతపస్సు చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి ఉన్నవాడిని ఉన్నట్టే తపస్సులో ఉన్న తీసుకొచ్చేయి. తపస్సులో మధ్యలో ఆగకూడదేమో, చేస్తున్న తపస్సు ఆపకూడదేమో, తపస్సు చేస్తున్నవాడు మధ్యలో కదలకూడదేమో, ఇలాంటి సందేహాలు పెట్టుకోవద్దాను. ఎందుకంటే నేను జగద్గురువుని, గురువు చెబితే అసలు దోషం లేదని కదా శాస్త్రం. మీకు ఎన్నిసార్లైనా ఒకే మాట చెబుతాం ఈ పురాణాలు, గురువు చెప్పాడంటే మీకు దోషము లేదు, కాకపోతే మీ మనస్సులో సరైన భక్తి ఉండాలి. నమ్మకం లేకపోతే ఎంత నష్టం. ఇప్పుడు ఈ కథల్లో రాబోయే కాలంలో వస్తుంది, ఓ జింక కథ వస్తుందిలేండి, నమ్మకం లేకే చాలామంది దెబ్బతింటారు. కొందరు నమ్మి వచ్చి కూడా మళ్ళీ మధ్య మధ్యలో సందేహిస్తూ ఉంటారు, అది వాళ్ళ కర్మ. ఒక్కసారి నమ్మి యావజ్జీవితం మా గురువు దేవుడు మమ్మల్ని రక్షించగలడు అనుకుంటే మీకు ఏ దోషము ఉండదు, మిమ్మల్ని సకల కలుషముల నుండి, పాపముల నుండి, బాధల నుండి రక్షించి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. సగం నమ్మి నమ్మక, నమ్మచ్చా నమ్మకూడదా, ఇది ధర్మమా అధర్మమా అంటూ సందేహించేవాడున్నాడే అతః భ్రష్ట. అక్కడా భ్రష్టుడే, ఇతః భ్రష్ట, ఇక్కడా భ్రష్టుడే. అంటే వాడికి ఇటు మోక్షము రాదు, సర్వభ్రష్టుడైపోతాడు మధ్యలో. అందువల్ల అయితే నమ్మండి, లేదా పూర్తిగా నమ్మకుండా ఉండండి. ఈ రెండింటికి మధ్యలో ఊగిసలాడకూడదు మనస్సు, డోలాందోళిత మనస్సులు కారాదు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. నీవు తక్షణం వెళ్ళి ఎలా ఉన్నవాడిని అలాగే తీసుకురా అనగానే ఆ క్షణమే నేను బయలుదేరతానని మహోదరుడు బయలుదేరాడు. మహావేగంతో అక్కడ మాయమై హిమాలయాల్లోకి వచ్చేశాడు. వాడు గొప్పవాడు కదా, ఎక్కడున్నవాళ్ళు అక్కడ మాయమైతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలుగుతారు. ఆ శక్తే కనుక నాకుంటే ఉపన్యాసాలు చెప్పడం నాకు ఎంత తేలికైపోయేదో. రోజు ఉపన్యాసం అయిపోగానే టిక్కున మాయమైపోయి ఏలూరు వెళ్ళేవాడిని, మళ్ళీ సాయంత్రం ఉపన్యాసం టైంకి అక్కడ మాయం ఇక్కడికి వచ్చేవాడిని. ఈ శక్తి పొందాలని ప్రయత్నిస్తున్నాం, ఇంకా రావట్లేదు. అదే వస్తేనే అబ్బో పొద్దున్న ఓ చోట ఉపన్యాసం, మధ్యాహ్నం ఓ చోట, రాత్రి ఓ చోట చెప్పేసేవాళ్ళం. చివరికి ఆయన రాముణ్ణి చూచాడు. అప్పుడే రాముడు మళ్ళీ కళ్ళు మూసుకుని తపస్సులో గడబోతూ ఉంటే, నాయన భృగు వంశస్థ, ఇక నీకు తపస్సక్కర్లా, శివుడు ఆజ్ఞ అయ్యింది, నా చెయ్యి పట్టుకో, నిన్ను కైలాసానికి పట్టుకుపోతానన్నట. వెంటనే మహోదరుడి చెయ్యి పుచ్చుకుని హుటావు హుట్టిన భార్గవుడు శంకరుణ్ణి, భక్త వత్సలుణ్ణి దర్శించుకోవడానికి కైలాసానికి వచ్చాడు. ఆహా, ఆ కైలాస మార్గం అత్యంత ఆహ్లాదకరంగా ఉంది. దారి పొడుగుతా రకరకాల కల్పవృక్షాలు, మందార వృక్షాలు ఉన్నాయి, సంపెంగ చెట్లు ఉన్నాయి, ఇంకా రకరకాల శలయేళ్ళున్నాయి. ఎక్కడ చూసినా సుగంధ ద్రవ్యాలతో ఆ ప్రాంతం ఘుమఘుమలాడిపోతుంది. అక్కడ ఎక్కడ చూసినా దుఃఖం లేని బ్రహ్మానంద స్వరూపమే కనపడుతున్నది. అటువంటి చోట ఒక దివ్యమైన భవనం ఉన్నది. అందరూ అనుకున్నట్టుగా శివుడికి బిల్డింగ్ లేదనుకోకండి, శివుడు కావాలని బిల్డింగ్ లేకుండా నటిస్తాడు. ఆయనకు ఒక మహామందిరం ఉంది. ఆ మందిరంలో ఉన్న శివుడు పరమసుందరుడు. కొన్ని పటాల్లో కిరీటం పెట్టుకుని నగలు వేసుకుని కనపడతాడే, అలా ఉంటాడు శివుడు. కానీ మనల్ని పరీక్షించడానికి తాను ఏదో దిగంబరుళ్ళేగానో జంక చర్మం కట్టుకున్నట్టు పులి చర్మం కట్టుకుంటున్నట్టు లేకపోతే మెడలో పాములు వేసుకున్నట్టు ఒళ్ళంతా బూడిద పూసుకున్నట్టు కనపడతాడనమాట. ఈ రెండు రూపాలు ఉంటాయి ఆయనకి. మనం సౌందర్య రూపం చూడాలనుకుంటే మహాసౌందర్యంతో కూడిన కిరీటం పెట్టుకున్న కామేశ్వర రూపంతో దర్శనమిస్తాడు. కాదు వైరాగ్య రూపం చూడాలంటే వైరాగ్య రూపం చూపిస్తాడు. అందుకే ఆయన రాజాధిరాజు అని పిలువబడ్డాడు. కుబేరుడికి కూడా అష్టైశ్వర్యాలు ఇచ్చిన ఆయనకి ఐశ్వర్యం లేకపోవడం ఏమిటి? అందువల్లే ఇప్పుడు మాత్రం రాముడికి అత్యంత సౌందర్య రూపంతో దర్శనమిచ్చాడు. మహాకిరీటం ధరించి, రకరకాల ఆభరణాలు ధరించి, సోలం ధరించి పక్కన అమ్మవారిని కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఒకసారి ఏమో ఒంటికి బూడిద కనపడుతుంది, ఓసారి చందనం కనపడుతుంది, ఒకసారి గజ చర్మం కనపడుతుంది, ఒక్కోసారి పట్టు వస్త్రం కనపడుతుంది, ఒకసారి మెడలో నాగాభరణాలు కనపడతాయి, ఒక్కొక్కప్పుడు గొలుసులు కనపడుతున్నాయి. అంటే అటు ఇటు కూడా చూపిస్తున్నాడు. అటువంటి మహాత్ముణ్ణి, ప్రసన్న ముఖంతో ఉన్నవాణ్ణి భక్తి శ్రద్ధలతో చూడగలిగాడు. కృతాంజలి, రెండు చేతులు జోడించాడు, ఆనందంతో కన్నీళ్లు కారిపోయాయి. అసలు శ్రీకంఠుణ్ణి చూశాక దివ్యానందం, బ్రహ్మానందం పొందకపోతే వాడు భక్తుడవుతాడా? అంతటి పరమాత్ముణ్ణి అటువంటి రూపాన్ని చూచాక ఎటువంటి వాడైనా పొంగిపోతాడు. కాకపోతే మానవులమైతే మనం మన కళ్ళతో ఆ రూపాన్ని చూడలేం. పరశురాముడు విష్ణుస్వరూపుడు గనక, దివ్యనేత్రములు కలిగిన వాడు గనక, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కోటి సూర్యప్రభాభాసమాన శరీరాన్ని చూడగలిగాడు. కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోతున్న శివుణ్ణి చూచాడు. శ్రీకంఠ దర్శనోద్వృత్త రోమాంచింత విగ్రహ, శ్రీకంఠుణ్ణి మంచి తెల్లని రూపంతో ఉన్నవాణ్ణి, అపూర్వమైన కాంతి కలిగినటువంటి వాణ్ణి చూచాడు. ఆయనకి శరీరం గగుర్పాటుకు గురయ్యింది, కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేసాయి, హర్షస్వరూపుడైపోయాడు. ఇక ఆయన తట్టుకోలేక రెండు చేతులు జోడించి, ఈశ గిరీశ మహేశ భక్తజన వత్సల అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్తే దేవదేవేతి వ్యాలపన్ ఆకులాక్షరం. కంఠం గద్గదం అయిపోవడం వల్ల మాటలు తడబడ్డాయట, అందుకని నమస్తే దేవదేవ అనికి తర్వాత మాట్లాడలేక ఆగిపోయాడు. ఎక్కువ ఆనందం వస్తే కూడా మాట నోట వెంబడి రాదు, అందుకే అత్యానందం వల్ల మాట రదపమన్నారు. బాగా ఎక్కువ ఆనందం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ప్రస్తుతం ఆయన పరమభక్తితో అలా వెళ్ళాడు. అప్పుడు ఈశ్వరుడు దగ్గరికి తీసుకుని, స్వామి అంటూ తర్వాత మాట్లాడలేకపోతున్నావే అని ఆయన అన్నట్ట. ఏం మాట్లాడాలో తెలియటం లేదు స్వామి. దేవదేవ అన్న తర్వాత పలకరించడానికి నాలో శక్తి రావడం లేదు, వాక్కులు పనికి రావడం లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. భగవంతుడి దగ్గరికి మన వాక్కులు వెళ్ళవట. అసలు ఆయన మనం ఏం పొగడగలమండి? ఏదో మనకి కొంతవరకు శక్తి ఉంటుంది కనుక నువ్వు ఇలా ఉంటావు, నువ్వు నీలమేఘఛాయ శరీరుడివి, లేకపోతే నువ్వు మెడలో దండ వేసుకుంటావు, మురళి ఉంటుందని కృష్ణుడిని వర్ణించాం, లేదా నువ్వు తెల్లగా ఉంటావు, ఆపాములు ఉంటాయి, బూడిద పూసుకుంటావని కొంతవరకు వర్ణిస్తాం. కానీ నిజంగా పరమాత్మ దివ్యశక్తిని మనం ఎలా వర్ణించగలుగుతాం? మన పాండిత్యం ఆయనకి చేరుతుందా? అందుకని వాచః, మన వాక్కులు అప్రాప్య, ఆయన్ని పొందలేక మనసా సహ మనస్సుతో పాటు నివర్తంతే వెనక్కి వచ్చేస్తాయి. అంటే నువ్వు ఎంత స్తోత్రం చేసినా ఈ స్తోత్రం ఆయనకి దగ్గరికి వెళ్ళదు, మళ్ళీ వెనక్కి వస్తుంది. కారణం, మన వాక్కులకి మనస్సునకి చూపుకి అందనంత దివ్యశక్తి అయింది. ఆయన ఇష్టపడి ఏదో పద్మాకర్ వర్ణిస్తున్నాడు విందాం అనుకుంటేనే మన వాక్కులు వెడతాయి. ఆయనకు మన వాక్కులు ఇష్టం లేకపోతే ఈ వాక్కులు అక్కడికి వెళ్ళవట. దిక్కుమాలిన ఫోనే వాట్సాప్ పంపితే అవతలవాడికి నెట్ లేకపోతే వెనక్కి తిరిగి వస్తుంది, మెయిల్ ఐడీలో ఒక అక్షరం తేడా వస్తే వెళ్ళి వెనక్కి తిరిగి వస్తుంది, నెట్ లేకపోతే ఉద్యోగం చేయలేకపోతున్నామే, దిక్కుమాల నెట్టే అక్కడికి వెళ్ళి వెనక్కి వస్తుంది. అటువంటిది అంతటి పరమాత్మ దగ్గరికి మన శక్తి ఎలా పెడుతుందండి? ఆయన అనుగ్రహం లేకపోతే. అందువల్ల అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయట. అటువంటి పరమాత్మని నిన్ను ఏమని స్తుతించను అనగా, అప్పుడు ఆయన, నీ భక్తికి మెచ్చాను, నువ్వు నన్ను ఒకప్పుడు అస్త్రాలు శస్త్రాలు ధనుస్సు ఇవన్నీ అడిగావు, అవి నీకు ఇప్పుడు ఇవ్వవలసిన అవసరం వచ్చింది, నేను నీకు కొన్ని ఆయుధాలు ఇస్తాను, ఈ ఆయుధాలు పుచ్చుకొని దేవతలకి సాయంగా స్వర్గానికి వెళ్ళు, అక్కడ రాక్షసుల్ని చీల్చి చెండాడి వాళ్ళని రక్షించు అనగానే మళ్ళీ ఆయన ఏమన్నాడు, నా దగ్గర ఎక్కడుందండి శక్తి? తపస్సు చేయమంటే చేయగలను తప్ప హఠాత్తుగా ఒక్కసారిగా భయంకరులైన రాక్షసులతో యుద్ధం చేసే శక్తి నా దగ్గర ఎక్కడుంది అన్నట్ట. శక్తి నీ దగ్గర ఉండక్కర్లా, శక్తి నేనే ఇస్తాను, ఆయుధము నేనే ఇస్తాను, నిన్ను నేను ఆవహిస్తాను. అన్నిటికీ మించి నీవు విష్ణువు అనే విషయం గుర్తుకు తెచ్చుకో. ఇప్పటిదాకా నువ్వు విష్ణువు అనే విషయం మర్చిపోయావు. నీవు ఈరోజు నుంచి నేనే విష్ణుస్వరూపుణ్ణి, విష్ణువు యొక్క అవతారమూర్తిని అని గుర్తుకు తెచ్చుకో. కొన్ని కారణముల చేత నువ్వు పుట్టాక నేను విష్ణువు యొక్క అవతారం అనే విషయం మర్చిపోయావు అని చేత్తో శివుడు అలా నిమిరాడు. నిమగానే తతస్వ సుశుభే రామ విష్ణు తేజోంశ సంభవ, ఆ క్షణమే విష్ణువు యొక్క తేజస్సు అతనిలో ఉన్నట్టుగా గుర్తించాడు. అప్పుడు ఆయనకు గుర్తుకొచ్చింది, నాది వైష్ణవాంశము, నేను విష్ణువుని పరశురాముడిగా కొన్ని కళలతో పుట్టాను అనుకున్నాడు. అప్పుడు ఆయన శరీరం ధగధగ వెలిగిపోయింది, ఎక్కడ లేని బలము ఆయనలో ప్రవేశించింది. శివుణ్ణి మరింత భక్తితో పూజించాడు. అప్పుడు శివుడు ఏం చేశాడు, ఆయన చేతిలో ఒక గొడ్డలి ఉన్నది. శివుడికి 10 చేతులు ఉంటాయి, 10 చేతుల్లో ఓ చేతిలో ధనుస్సు, ఓ చేతిలో గొడ్డలి, ఓ చేతిలో బాణం, ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా. అందులో గొడ్డలి నుంచి ఇంకో గొడ్డలి సృష్టించి ఇచ్చాడు. శివుడి చేతిలో ఉన్న పరశువు నుండి ఇంకో పరశువుని సృష్టించి చేతికిచ్చాడనమాట. అప్పటి నుంచి పరశువు చేతిలోకి రావడం వల్ల ఈ రాముడు పరశురాముడయ్యాడు. భృగువంశస్థుడు కాబట్టి భృగురాముడు, భార్గవరాముడు. జమదగ్ని కొడుకు కనుక జామదగ్ని అని పిలువబడ్డాడు. ఈ విధంగా మహాత్ముడు అనేక నామములు పొందాడు. ఇప్పుడు శివుడు ఏం చేశాడు, ముందు గొడ్డలిచ్చాక తన చేతిలో ఉన్న పినాక ధనుస్సు నుంచి విజయము అనే ఒక ధనుస్సుని సృష్టించి ఇచ్చాడు. ఈ ధనుస్సు నీ దగ్గర అట్టే పెట్టుకో, కానీ దీన్ని అసత్యాలు ఆడేవాడి చేతికిస్తే ఈ ధనుస్సు ఎక్కువ కాలం వాడి చేతిలో ఉండదు, నిజాయితీ పరులకి మాత్రమే ఈ ధనుస్సు ఇయ్యన్నాడు. పరశురాముడు ఆ ధనుస్సు చాలా కాలం ధరించాడు. దాన్ని ఎవరికి ఇచ్చాడు తెలుసా? కర్ణుడికి ఇచ్చాడు. కర్ణుడి చేతిలో ధనుస్సు పేరు విజయం. ఇదే అందుకే ఆయన ఏమంటాడు, విజయం అనే ధనుస్సు పైకెత్తి, ఓ విజయమా గాంధీవన్ నీకెదురా అంటాడు సత్యముందు. కానీ అసత్యవాడి విద్య నేర్చుకున్నాడు కదా పరశురాముడి దగ్గర, అందువల్లే ఆ ధనుస్సు అతనికి ఉపయోగపడలా. లేకపోతే శివుడిచ్చిన విజయ ధనుస్సు చేతిలో ఉండి వాడు చచ్చిపోయాడంటే కారణం అదే. గుర్తుపెట్టుకోండి, మనం విజయం పొందడానికి అసత్యాలు ఆడితే దాని ఎఫెక్ట్ చివరి రోజులు మన మీదే పడుతుంది. విజయం పొందడానికి నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. శక్తి లేకుండా ఉట్టుని అబద్ధాలు ఆడడం ఎందుకండి, చీటికి వాటికిని? కొంతమందికి ఎందుకో అదొక అలవాటు అయిపోతుందన్నమాట. ఒక ఆవిడ ఉండేది, నేను ఎక్కడ తిన్నండి, నాకు నియమం అండి నిష్టండి అనేది. ఎక్కడ తిందో లేదో నాకు తెలియదా, ఆ మాత్రం తపశక్తి నాకు తెలియదా. శుభ్రంగా హోటల్లో అంతపూర్వం తినడం ఎరగమా, బిర్యానీలు తిన్నారు, ఆ దద్దోజనాలు తిన్నారు, హోటల్లో దోశలు తినలేదయ్యనాడు. అందువల్ల మనం అసత్యాలు ఆడకూడదు. చిన్న చిన్న వాటికి అసత్యం ఆడితే మహాతపస్సులు నశించిపోతాయి, ఎప్పుడు దానివల్ల లాభం లేదు. అన్నిటికంటే నిజాయితీ గొప్పది, నాలో ఇది ఉన్నది అని కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పినటువంటి వాడు తొందరగా గురు కటాక్షం పొందుతాట. లోపలటి పైకోటి ఉండి ఇలా నాటకం ఆడితే అందువల్ల ఉపాసన దెబ్బతింటుంది. ఇవి తెలుసుకోవాలి మనం. ఇదే కర్ణుడు చేసుకున్న పెద్ద పొరపాటును కూడా గ్రహించాలి. సరే, ఏమైతేనే ఈశ్వరుడు విజయధనుస్సు ఇచ్చాడు, బాణాలు ఇచ్చాడు, నీకు రకరకాల అస్త్రాలు ఇస్తున్నానన్నాడు. అత్యంత శైవ తేజస్సుతో కూడినటువంటి ఒక అస్త్రం కూడా ఇచ్చాడు. ఇక వెళ్ళు, ఈ క్షణమే నువ్వు విష్ణువు గనక, విష్ణువులో శైవ తేజస్సు కూడా ఉన్నది గనుక శత్రువుల్ని చంపనగానే మహావేగంగా ఇంద్రుడు మొదలైన దేవతలను వెంట పెట్టుకుని పరశురాముడు ఈ పరశువు ధనుస్సు ఆయుధాలు పుచ్చుకొని స్వర్గానికి వెళ్ళి స్వర్గాన్ని ఆక్రమించుకొని ఉన్న రాక్షసులతో ఘోర యుద్ధం చేశాడు. అసలు ఆయన ధనుస్సు పెద్దగా ఉపయోగించలేదటండి. క్రుద్ధ పరశునా తేన నిజఘాన మహాసురాన్, గండ్రగొడ్డలు పుచ్చుకొని పరపరపరపర నరుక్కుంటూ పోయాడు. ఆయన గండ్రగొడ్డలతో కొడుతుంటే పొట్లకాయలు తెగినట్టు తెగిపోయేట రాక్షసుల చేతులు తలకాయలు. గొడ్డలతో డబడబడబడ నరుక్కుంటూ పోవడమే, ఇంకా మళ్ళీ వేరే యుద్ధం అక్కర్లా. ఆ గొడ్డలు పుచ్చుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తే అంత బాగుండు అనిపిస్తుంది అన్నమాట. ఈ దిక్కుమాలిన మతాలతో విసిగెత్తిపోయి ఉన్నాను నేను. అందుకని అప్పుడప్పుడు మనం ప్రార్థించాలి, రావోయ్ పుచ్చుకొని గొడ్డలి, ఈ దుర్మార్గుల యొక్క తలకాయలన్నీ నరికి సరైన ధర్మ మార్గంలో ప్రవేశపెట్టు అని మీరు గట్టిగా ప్రార్థిస్తే ఆయన వచ్చేస్తాడండి. గ్యారంటీగా ఎందుకు రాడండి? భగవంతుడు భక్తులు భక్తితో పిలిస్తే మైకులోంచి వస్తాడు, విగ్రహంలోంచి వస్తాడు, అట్టలోంచి వస్తాడు, ఎందులోంచైనా వస్తాడు. ఇందు గలడు అందులేడని సందేహం వలదు అన్నాడా లేదా ప్రహ్లాదుడు? స్తంభంలోంచి రాలేదా ఆయన? కాబట్టి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు లేనిదంటూ లేదు. అన్ని వస్తువుల్లోంచి వస్తాడు, వచ్చి రక్షిస్తాడు. నన్ను అలా రక్షించాడు, నాకు ఆ నమ్మకం ఉన్నది. సమయం రావాలి, ఆ సమయం కోసం మనం అందరం ఎదురు చూడాలి. కాలం వస్తే అన్నీ సాధ్యమవుతాయి. మేము మొన్న అయోధ్య వెళ్ళాం. మా పీఠం తరపున 3 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి, డొనేషన్ అనకూడదు ఆ పదం వాడతాం కానీ వ్యవహారంలో దిక్కుమాలన్నమాట, పరమాత్ముని సేవకి సమర్పించడానికి వెళ్ళాం. ఈ ఎదురుగుండా ఉన్న వాళ్ళలో కొందరు వచ్చారు, నాతో పాటు చాలామంది వచ్చారు అదృష్టవశాత్. అంటే చెక్కు రూపంలో ఇస్తే పీఠం తరపున ఇచ్చినట్టు ఈ 2 చెక్కులు ఇవ్వడానికి వెళ్ళాం. అక్కడ గుప్తా గారని ఒక ఆయన, ఈ మొత్తం అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన ట్రస్ట్ ఉందే దానికి కోశాధికారి, హిందీ వాడు ఆయన. నా పేరు గుప్తా గారండి అని చెప్పారు. మేము వెళ్ళాం. మా అదృష్టవశాత్తు మాకు పెద్దవాళ్ళు కొంతమంది ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళేలా చేశారు, లేకపోతే అంతా బయట కౌంటర్లో ఇచ్చి వెళ్ళాలి, రసీదు తీసుకోవాలి. వారి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఆయన మమ్మల్ని స్వాగతం చెప్పి తీసుకెళ్లారు. ఆ ఫోటోలు చూస్తే మీకు ముచ్చట కలుగుతుంది. ఎంతో గౌరవంగా ఆయన నన్ను తీసుకున్నారు. కారణం ఏమిటంటే ఢిల్లీలో పార్లమెంటరీ సెక్రటరీ ఒక ఆయన ఉన్నారు, అంటే ఎంపీలందరికీ ఒక సెక్రటరీ ఉంటారన్నమాట. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ పార్టీ వాళ్ళ యొక్క ఎంపీలందరికీ ఒక కార్యదర్శి, వారి పేరు సుబ్రహ్మణ్యం గారు. ఆ సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా భక్తి గౌరవం. వారు మా పీఠానికి కూడా వచ్చారు. అందుకని ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏం చేశారు, అక్కడ లోకల్ ఎంపీకి చెప్పారు. ఎంపీ గారు వెంటనే వాళ్ళ పిఏని పంపారు. ఈ పిఏ ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళ దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్లారు. అందుకని మేము చెక్కులు ఇచ్చాం. నేను ఎంతో ఆనందపడిపోయి, ఆప్కే లియే మైతో బహుత్ ఆభారీ హూ క్యోంకి ముజ్సే ఇస్ దాన్ పత్రకో లేలియా అన్నాను. ఈ డబ్బు తీసుకున్నారు కనుక తీసుకున్నందుకు మీకు నేను రుణపడి ఉంటానన్నాను. ఆయన పాపం వినయంగా, ఎంతమంది అంటారండి ఈ మాట, ఇచ్చాం అని 100 సార్లు ఫోటోలు తీయించుకునేవాళ్ళే తప్ప అని కాసేపు మాట్లాడి, జబ్ కాల్ ఆయేగా తప్పతో భగవాన్ బాహర్ ఆయేగా అన్నారు ఆయన. ఆ మాట నాకు చాలా నచ్చింది. సమయం వస్తే భగవంతుడు ఎక్కడి నుంచి అయినా బయటికి రావాలంటే వస్తాడు. ఎవరైనా ఈ రామజన్మభూమి వివాదం బయటకు ఎవరు వస్తుందని అనుకున్నారా? ఈ వివాదంలోంచే జన్మభూమి బయటకు రాదు, ఆలయ నిర్మాణం జరగదు, ఇదంతా ఏదో పొలిటికల్ స్టంట్ అనే ఎక్కువ మంది అనుకున్నారు. అవునా? ఆఖరికి నా పక్కన తిరిగే ఒక ఆయన కూడా అదే మాట అన్నాడు. ఏలూరులో నా కూడా నిరంతరం తిరిగే మేస్టర్ కూడా. కానీ నేను దాదాపు ఆయనతో 20 ఏళ్ళుగా చెబుతున్నాను, ఈ ఆలయ నిర్మాణం మన కళ్ళ ముందు జరుగుతుంది, మనందరం పారాయణ చేద్దాం అని నేను అన్నప్పుడు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. సమయం వచ్చింది. రాగానే ఆలయం అద్భుతంగా నిర్మాణం అవుతుందండి. ఆశ్చర్యం ఏంటంటే 1100 కోట్లు ఎస్టిమేషన్ వస్తే 2400 కోట్లు అప్పటికొచ్చేటి నేను వెళ్ళాను అడిగి. మేము కూడా 3 లక్షలు ఇవ్వగలిగాం. మా శక్తి అంతే, అంతకుమించి ఇవ్వలేకపోయాం. భగవంతుడు మా దగ్గర నుంచి ఆ తృణమో పణమో తీసుకున్నాడు. మనందరం తలకో పైసా వెయ్యాలనే ఉద్దేశంతో పనిచేశానమాట. ఎందుకు చెప్తానంటే, సమయం వస్తే జరగదనుకున్న పని జరుగుతుంది. ఇక్కడి నుంచి భగవంతుడు కనపడతాడంటే కనపడతాడు. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను, నన్ను నమ్మండి. మధురలో ఆలయం కూడా పూర్తిగా నిర్మాణం అయి తీరుతుంది. కాశీలో ఉన్న ఆలయం ఆ పక్కనున్న దరిద్రం పోయి మనకే సంపూర్ణంగా వస్తుంది. ఇప్పటికీ అద్భుతంగా తయారవుతోంది. అయోధ్యాలయం ఎలాగో అవుతోంది. ఎక్కడెక్కడ వివాదములతో ఇతర మతస్థుల చేతుల్లో చిక్కుకున్నాయో ఆ స్థలములన్నీ హ్యాండ్ ఓవర్ అవుతాయి, అద్భుతమైన ఆలయాలు నిర్మాణం అవుతాయి. మళ్ళీ కొంతకాలం పాటు కృతయుగ ధర్మం వస్తుంది. ఈ విషయం నేను 1997 సంవత్సరంలో చెప్పాను. అప్పట్లో ఏలూరులో పురాణం చెబుతున్న రికార్డు ఉంది, వినండి. 100 సంవత్సరముల పాటు ఈ భూమండలంలో ఒక అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిపాలన వస్తుంది, వాళ్ళ పరిపాలనలో స్వర్ణయుగం ఏర్పడుతుంది, అన్ని ఆలయాలు వస్తాయి, మన హైందవ ధర్మం పరిడి విల్లుతుంది అని. ఆ క్యాసెట్ ఇన్నాళ్ళకి నాకే వినిపించారు ఎవరు. అది అంబికాకృష్ణ గారి దగ్గర ఉన్న క్యాసెట్, ఆయన కోసం పురాణం చెబితే ఆయన ఆ క్యాసెట్ మళ్ళీ మొన్నే వినిపించి మీరు చెప్పిందంతా నిజమవుతుంది అన్నారు ఆయన. ఎందుకు నిజమవుతుందో తెలిసినా, నాకు పురాణాల మీద నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం, నా మీద నమ్మకం, ధర్మం మీద నమ్మకం, నాకు భగవంతుడిని ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆయన కనపడతాడని నమ్మకం. ఈనాడు ఈ వస్తువు కావాలనుకుంటే రాకుండా ఎప్పుడు లేదండి. నేను చెప్తాను, ఇన్నేళ్లలో నేను ఏనాడు ఈ వస్తువు కావాలని కోరుకుంటే అది రాకుండా ఎప్పుడూ పోలేదు. కారణం నా కోసం నేను అడగను. కరోనా కాలంలో, లాక్డౌన్ కాలంలో, 1 రూపాయి లేని కాలంలో లింగము, లింగంతో పాటు ఆలయం కన్స్ట్రక్షన్ అయ్యింది తెలిసిన మీకు. 2 లక్షల ఖర్చుతోటి నా చేతిలో రూపాయి లేదు, లాక్డౌన్. కానీ ఆ కాలంలో నాకు ఎలా రావాలో వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరని చెప్పలేము. శుభ్రంగా స్థలం వచ్చింది. ఆ తర్వాత
సడలింపులయ్యాక వర్కర్లు దొరికారు. ఇప్పుడు నిర్మాణం అయిపోతుంది. May 12, 13, 14 మహాబాణలింగ ప్రతిష్ట అయిపోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నా దగ్గర రూపాయి కనపడదు. నిర్మాణం అవుతోంది, రూపాయి కనపడదు మళ్ళీ అక్కడ. కానీ ఏ పని ఆగదు. ఎలా వస్తుంది శక్తి అంటే వాడి మీద నమ్మకం ఉంటే. ఈ చరాచర జగత్తంతా నిండి ఉన్న ఒక అపూర్వ దివ్య తేజస్సు మీద, పరమాత్మ మీద కఠోరమైన, దృఢమైన, అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు ఏదైనా సాధిస్తాడు, భగవంతుడు కనబడి తీరతాడు. అందుకే ఈ మహానుభావుడు ఒక్క దెబ్బకి గండ్రగొడ్డలతో నరుక్కుంటూ పోయాడంతే, మళ్ళీ వేరే ఆయుధం కూడా అక్కర్లేకుండా ఆ గండ్రగొడ్డలతో మళ్ళీ ధర్మ సంస్థాపన భూలోకంలో చేస్తాడు అని చెప్పడానికి ఇంత మాట చెప్పానన్నమాట. కాలస్వరూపుడయ్యాడు ఆయన. ఈ విధంగా అందరినీ చంపి ఆ తర్వాత శివుడికి నమస్కారం మనస్సులోనే చేసుకుని ఆపై తన ఆశ్రమానికి వచ్చేశాడు. రాగానే శివుడికి భక్తి శ్రద్ధలతో ఎలా నమస్కారం చేశాట, నమస్తే దేవదేవేశ. ఈ స్తోత్రం చాలా గొప్పది కనుక మీరు కూడా అనడానికి ప్రయత్నించండి ఇష్టమైతే. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే జగతోనాథ, నమస్తే త్రిపురాంతక, నమస్తే సకలాధ్యక్ష, నమో నమస్తే భక్తవత్సల, నమస్తే సర్వభూతేశ, నమస్తే వృషభధ్వజ, నమస్తే సకలాధీశ, నమస్తే కరుణాకర, నమస్తే సకలావాస, నమస్తే నీల లోహిత, నమః సకల దేవ అరిగణనాశాయ శూలినే కపాలినే నమస్తుభ్యం సర్వలోకైకపాలినే. ఇవి మొత్తం 4 శ్లోకాలు వరుసగా 25 అధ్యాయంలో 5, 6, 7, 8 శ్లోకాలు. శత్రు సంహారానంతరం పరశురాముడు ఈశ్వరుణ్ణి స్తుతించిన శ్లోకాలు. ఈ శ్లోకాలు శివుడు విని యుద్ధానంతరం విజయానంతరం నువ్వు పఠించావు గనక వీటికి విజయ శంకర స్తోత్రం అని పేరు పెడుతున్నాను. ఈ స్తోత్రం భక్తితో చదువుకుని ఇంట్లోంచి బయటకి అడుగు పెట్టిన వాడికి అపజయం లేదు, వాడికి విజయం తప్ప అపజయం రాదని వరం ఇచ్చాడు ఆయన. అందుకని మీ అందరి చేత ఇది నేను పారాయణం చేయించాను. దేవతలకు కూడా, దేవదేవతలకు కూడా అధిపతివైన నీకు నమస్కారం. పరమ ఈశ్వరుడువైన అంటే ఇంక గొప్ప అధిపతివి నువ్వు. ఈశ్వరుడు అంటే అధిపతి, పరమ ఈశ్వరుడు అధిపతులకు కూడా అధిపతి, రాజాధిరాజన్నమాట. అటువంటి నీకు నమస్కారం. జగతోనాథ, జగత్తులన్నిటికీ వల్లభుడవు, పోషించేవాడివి, అటువంటి నీకు నమస్కారం. త్రిపురాసురులను సంహరించిన నీకు నమస్కారం. అందరికీ అధ్యక్షుడివైన నీకు నమస్కారం. భక్తులంటే నీకు ప్రేమ, అందుకే నిన్ను భక్త వత్సలుడన్నారు, అటువంటి నీకు నమస్కారం. సర్వభూతములకు అధినాయకుడివైన నీకు నమస్కారం. వృషభధ్వజుడివి అంటే నీ జెండా మీద నందీశ్వరుడు ఉంటాడు, అటువంటి నీకు నమస్కారం. సకల లోకములకు నువ్వే నాయకుడివి, అటువంటి నీకు నమస్కారం. కరుణాస్వరూపుడవైన నీకు నమస్కారం. అంతటా నిండి ఉండే నీకు నమస్కారం. నీలలోహిత వర్ణములో ఉండే నీకు నమస్కారం. సకల దేవతల శత్రువులైన రాక్షసులను నాశనము చేసే నీకు నమస్కారం. చేతిలో శూలము ధరించే నీకు నమస్కారం. కపాలం ధరించే నమస్కారం. సమస్త లోకాలని పరిపాలించే నీకు నమస్కారం అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన ప్రార్థించాడు. నీ వల్ల జ్ఞానం లభిస్తుంది, నీ వల్ల వేదములు లభిస్తాయి, శరీరము మనస్సు శుద్ధి అవుతుంది, సకల శక్తులకు మూలకారకుడివి నీవు, అటువంటి నీకు నమస్కారం. ఈరోజు నుంచి సర్వకాల సర్వావస్థలలో నీ పాదసేవ చేసుకునే భాగ్యం ప్రసాదించమనగా శంభుడు ప్రీతుడై, నాయన ఇంతవరకు నీకు ఇచ్చిన ఆయుధాలే కాకుండా కొత్త ఆయుధం కూడా నీకు ఇస్తున్నాను, ఇవన్నీ తక్షణం శత్రువులను నాశనము చేసే ఆయుధాలు, అందుకే వీటికి క్షిప్రాయుధములు. క్షిప్ర అంటే వెంటనే శత్రువులను నాశనము చేసే ఆయుధములు అని వరుసగా ఆయనకి ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం మొదలైనవన్నీ ఇచ్చి వీటితో పాటుగా
విష్ణుమూర్తి ఒకప్పుడు 1000 సంవత్సరములు ధరించి యుద్ధము చేసిన ఒక ధనుస్సు ఉన్నది, దానికి వైష్ణవ ధనుస్సు అని పేరు. ఈ ధనుస్సు కూడా నీకు ఇస్తున్నాను. ఈ ధనుస్సు భవిష్యత్తులో రామచంద్రుణ్ణి ఎక్కుపెట్టమంటావు, ఆయన నీ దగ్గర నుంచి లాక్కుంటాడు, ఆ దెబ్బతో ఆ ధనుస్సు విరిగిపోతుంది. అప్పటి వరకు నీలో ఉన్న వైష్ణవ తేజస్సు రాముడిలో కలిసిపోయి నువ్వు పరశురాముడిగా మిగులుతావు, కానీ విష్ణు అంశస్వరూపుడిగా ఉండవు. కలియుగాంతం వరకు భూలోకంలో ఉండే చిరజీవుల్లో నువ్వు ఒకడివి. తదనంతరం యుగాంతం అయ్యాక తిరిగి నీ వైష్ణవ తేజస్సు వైష్ణవ తేజస్సులో కలిసిపోతుంది. 2 అవతారములు ఒకేసారి ఉండే యోగం నీకే కలుగుతుంది. పరశురాముడిగా రాముడిగా కూడా ఉండగలుగుతావు నువ్వు. అనేక వరములు నీకు ఇస్తున్నాను. భవిష్యత్తులో కొంతమంది మహారాజులు హింసాపరులు అవుతారు, పుణ్యాత్ముల్ని హింసిస్తారు. అటువంటి దుర్మార్గులైన రాక్షసుల్లాంటి రాజులను శిక్షించి ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తావు నీవు అనగానే బ్రహ్మానంద భరితుడై ఆయనకి నమస్కరించుకున్నాడు. కైలాసం నుంచి శివుడిచ్చిన, ఇదివరకు ఇచ్చిన విజయధనుస్సు, ఇప్పుడిచ్చిన వైష్ణవ ధనుస్సు, 2 ధనుస్సులు చేతికి తగిలించుకున్నాడు. అమ్ములపొదోటిచ్చాడు శివుడు, ఆ అమ్ములపొది భుజానికి తగిలించుకున్నాడు. ఈ అమ్ములపొదిలో ఎప్పుడు 4 బాణాలు ఉంటాయట, కానీ మళ్ళీ ఒక బాణం తీస్తే ఇంకో బాణం రెడీ అవుతుందట. అంటే ఎప్పుడు 4 బాణాలు ఉంటాయి. ఎన్ని బాణములు తీసినా మళ్ళీ 4 బాణములు అందులో ఉంటాయి కనుక దాన్ని ఏమంటారు, అక్షయ తూణీరము. క్షయము కాని బాణములు కలిగిన అమ్ములపొది. తూణీరము అంటే బాణములు పెట్టుకునే డబ్బా అన్నమాట. అందులో బాణాలు ఒకటి తీస్తే ఇంకోటి రెడీ. ఎంత అదృష్టం అండి, పూర్వజనంలో తపస్సు చేసిన వాళ్ళకి అలాంటి ఆయుధాలు దొరుకుతాయన్నమాట. నాకు కొంతమంది శిష్యులు ఇలాంటప్పుడే గుర్తొస్తారన్నమాట. ఓ పురాణం చెబుతున్న చోటకి ఒక కుర్రాడు వచ్చాడు. అప్పుడు ఆ కుర్రాడు కూడా ఇలాగ ఎర్ర చొక్కా వేసుకున్నాడు. పురాణం అయిపోయాక వచ్చి, గురువుగారండి, అక్షయ తూణీరం అంటే ఎన్ని బాణాలు తీసినా అన్ని బాణాలు వీళ్ళు వస్తాయట కదండి, మీరు ఇందాక పురాణాలు చెప్పారు కదా అంటే, అవునమ్మా అన్నాను. అలాగే అక్షయమైన క్రెడిట్ కార్డు ఒకటి వచ్చేలా చూడకూడదా అండి అన్నాడు. దాన్ని ఏమంటామని అందులో బ్యాంకులో పెట్టి తీసేస్తున్నాడు ఏటీఎం కార్డు. ఏమిటి నాన్న దాని ఉద్దేశం ఏమిటని అడిగా. ఏం లేదండి, ఏటీఎం కార్డు అలా ఎప్పుడు పెట్టినా అందులోంచి ఎంత డబ్బు తీసినా మళ్ళీ నా అకౌంట్లో పడిపోతూ ఉండాలి, ఎప్పుడు 5000 ఉండాలట, 5000 తీస్తే మళ్ళీ 5000 రెడీ అయిపోవాలట. అక్షయ ఏటీఎం కార్డ్, ఆ కార్డు నా చేతిలో ఉంటే స్వార్డ్ ఉన్నట్టే. అందువల్ల నాకు ఉపదేశం చేయండి అంటే, నవ్వి, నీకు ఆ మంత్రం ఇచ్చే శక్తి నా దగ్గర ఉంటే ఆ కార్డు నేనే తెచ్చుకునేవాడిని, నీకు ఎందుకు ఇస్తున్నా, నేను తీసుకుంటాను అని పైకలాని. అవి కష్టం నాయన, అవి గొప్ప శక్తులు, అవి మనలాంటి మానవులకు వస్తే చాలా ప్రమాదం కదటండి. వీడు బ్యాంక్ అంతా దోచేయడు, 5000 తీస్తాడు, మళ్ళీ 5000 రెడీ అవుతుంది. ఎక్కడి నుంచి, పక్కవాడి అకౌంట్లో నుంచి నీ అకౌంట్లోకి రావాలి, హఠాత్తుగా ఎక్కడి నుంచి వస్తుంది అది. లేతే ఆ రకంగా రోజు నీకు ఎప్పుడు వీలుంటే ఎప్పుడల్లా రాజేస్తూ ఉంటావు. దాంతో కొంతకాలానికి పక్కవాడు దరిద్రుడు అవుతాడు, నువ్వు గొప్పవాడు అవుతావు. పైగా అనవసరంగా డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటే కూడా మనం పాపిష్టి పనులు చేస్తాం, మంచి పనులు చేయం. మన దగ్గర డబ్బు లేనప్పుడే మనం ఉత్తములు ఉండవు. మరీ విపరీతంగా అక్రమ మార్గంలో కష్టపడకుండా డబ్బు వస్తేనా వీడు పాడైపోతాడు. ఇవాళ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా, ఒకేసారి 100,000 జీతం 2 లక్షలు వచ్చినప్పుడు కుర్రాళ్ళకి తెలియక అస్సలు అన్కంట్రోల్డ్గా ఖర్చు పెడుతున్నారండి. ఇంట్లో లైట్లు కట్టట్లా, ఫ్యాన్లు కట్టరు, ఏసీలు కట్టరు, పైగా తలుపులు తీసేసి వదిలేస్తారు. ఎంత బిల్లు అయిపోతూ ఉంటుంది, దానివల్ల నీకే నష్టం కదా. అయినా ఎందుకని ఒకేసారి 100,000 వచ్చి పడిపోతుంది నీకు జీతం కనుక. మేమైతే అలా చేయలేము, చూస్తూ 100,000 వచ్చినా సరే. నేను బయటకు వచ్చానంటే 1-2 సార్లు లైట్లు కట్టామో లేదో చూడకుండా బయటికి రాను. ఎందుకని, ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో 1 రూపాయి ఖర్చు పెడితే ఆ ఖర్చు ఒక్క పోలిశెట్టి వారి మీద పడటం కాదు, హరిప్రసాద్ గారి మీద, జగద్గురువులకు కూడా అపచారం చేసినట్టండి. నేను నీళ్లు చొక్క వేస్ట్ చేయని తెలిసినా మీరు కావాలంటే ఒకసారి చూడండి. నేను హాల్లోంచి బయటికి తాళం వేసుకొచ్చానంటే అన్ని లైట్లు కట్టి చిన్న దీపం, గుడ్డి దీపం ఒకటి వెలిగిస్తుంటాను కింద కనపడేది. ఫ్యాన్లు పొరపాట్లు కూడా వేయను. అన్నం ఒక్క మెతుకు వ్యర్థం అవడానికి వీల్లేదు. మన ఇంట్లో ఒక మెతుకు వ్యర్థమైనా పర్వాలేదు, కానీ బయటకు వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మానవులుగా మనం ఆచరించాలండి. మనం కరెంట్ ఏదో మన బిల్లు మనమే కట్టుకుంటున్నాం అనుకోకండి. కారు ఆన్ చేసి ఆ పెట్రోల్ ఖర్చో డీజిల్ ఖర్చో మనమే పెట్టుకుంటున్నాం అనుకోకండి. ఇవాళ ఆ డీజిల్ దేశానికి చాలా అవసరం. నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడడం వల్ల ఇతరులకి హాని చేసిన వాడు అవుతావు. బోల్డ్ ఖర్చు పెరిగిపోతుంది, కాలుష్యం పెరిగిపోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా భద్రతతో ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉంటే 10 మందికి ఉపయోగపడతావు. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి అలవాటు పడిన కొంతమంది ఇవాళ ఏమయ్యారో తెలిసిన మీకు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడు, 125,000 జీతం వచ్చేది.
వచ్చే రోజుల్లో ఇలాగే ఇష్టం వచ్చినట్టు ఏసీలకి బిల్లులకి ఖర్చు పెట్టాడు, ఫ్లైట్లకు ఖర్చు పెట్టాడు. హఠాత్తుగా మొన్న కరోనా టైంలో ఉద్యోగం తీసేశారు. డబ్బు వస్తే తప్ప నిలవలేదు, పెద్దగా ఉన్న నిలవంతా అయిపోయింది. ఎలా అయిపోయిందో తెలియదు. క్రెడిట్ కార్డు ఉందిగా లాగేయడమే, డుబుకు 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 లాగేయడం. అసలు ఏం కడుతున్నారో ఏం చేస్తున్నారో చూసుకోవట్లేదు అనమాట. 5 నెలలు తిండి లేక అతను పడ్డాడు తెలిసిన మీకు. అందువల్ల డబ్బు భగవంతుడు ఇస్తున్న రోజుల్లో సరి అయిన రీతిలో దాన్ని ఉపయోగించకపోతే, దాచుకోకపోతే భవిష్యత్తులో నాశనం అయిపోతారు. ఎందుకంటే వీడు ఇంకో పని చేయలేడు కనుక. నాబోటాడైతే అవసరమైతే ఈత కొట్టుకుని వెళ్ళగలడు, వంట చేయగలను, నేను ఏదైనా చేయగలను. కానీ వీడికి ఇంకోటి రాదే, టిక్ 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 అని కంప్యూటర్ కొట్టడం తప్ప పురాణం చెప్పలేడు, ఓ పూజ చేయించలేడు, ఇంకోటి రాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల ఈ ఏటీఎం కార్డులు మంత్రంతో హఠాత్తుగా వచ్చేసి డబ్బులు లాగేసేటటువంటి సిస్టమ్ మనకొద్దు. మనం కష్టపడదాం, జాగ్రత్త పడదాం, పొదుపు చేద్దాం, సంపాదిద్దాం. 10 రూపాయలు దాస్తే ఇంకో 10 రూపాయలు ఇతరులకు దానం చేయగలుగుతాం. నువ్వే ముష్టాడు అయితే రేపొద్దున ఇంకోటికి ఏం వేస్తావు? భగవంతుడు అక్షయ తోణీరములు సామర్థ్యం కలిగి లోకోపకారం చేసే వాళ్ళకి ఇస్తాడనమాట. పరశురాముడికి అలాంటి అక్షయ తోణీరాలు ఇచ్చాడు. అవన్నీ పుచ్చుకుని ఆయన భూలోకానికి వచ్చాడు. మొట్టమొదట తాను తపస్సు చేస్తూ ఉన్న స్థలానికే మళ్ళీ వచ్చాడు. ఎందుకంటే ఈ తపస్సు చేస్తున్న స్థలం నుంచి మహోదరుడు కైలాసానికి తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాడు, స్వర్గంలో రాక్షసుల్ని చంపాడు, దేవతల్ని రక్షించాడు, మళ్ళీ తిరిగి కైలాసానికి వెళ్ళాడు. కాబట్టి మళ్ళీ తపస్థలానికి వచ్చి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళాలి. అందుకని ఆయన హిమాలయ పర్వతానికి వచ్చాట మళ్ళీ. గచ్చన్నత దదాసౌతు హిమాద్రి వనగహ్వరే వివేశ కందరం రామో భావి కర్మ ప్రచోదిత. భవిష్యత్తులో ఒక గొప్ప పని జరగాలి, అందుకే ఆయన తిరిగి తాను తపస్సు చేస్తుకున్న హిమాలయ పర్వత గుహకు వచ్చాడు. సరిగ్గా గుహ దగ్గరకు అడుగు పెట్టాడో లేదో అక్కడ ఒక విచిత్ర దృశ్యం చూశాడు. ఒక కుర్రాడు, ఇంచుమించుకు ఒక 16 ఏళ్ళు ఉంటాయి, అటువంటి బాలుడు పరశురాముడికి కనబడ్డాడు. తెల్లగా ఉన్నాడు, అంగవస్త్రమే కట్టుకున్నాడు ఆయన. అంటే ఆయనకి నడుము నుంచి మోకాల వరకే బట్ట ఉన్నది. పూర్వకాలంలో బ్రహ్మచారులు అంగవస్త్రం అని కట్టుకునేవారు, మోకాల దాకా ఉండే బట్టలు కట్టుకునేవారు అన్నమాట అంగవస్త్రం. అటువంటి అంగవస్త్రం కట్టుకున్నాడు. బాబోయ్ బాబోయ్ అని పరిగెడుతున్నాడు. ఏట్రై కుర్రాడు బాబోయ్ అని పరిగెడుతున్నాడు అని పరశురాముడు చూశాడు అతనికేసి. ఆ కుర్రవాణ్ణి ఒక భయంకరమైన పులి తరుముతున్నది. వ్యాఘ్రేణ విప్రతనయం రుదంతం భేతభేతవత్. ఒక పెద్ద పులి, మామూలు పులి కాదు, అందులో కూడా బెబ్బులి అనమాట, అతన్ని తరుముతోంది. దాంతో వీడు కంగారు వాడు పరిగెడుతున్నాడు, రక్షించండో అంటున్నాడు. పరశురాముడికి జాలి కలిగింది. వెంటనే మండిపోయి ఆయన ఆ సమయానికి గుహ దగ్గరికి చేరటం వల్ల ధనుస్సు గొడ్డలి అన్నీ కింద పెట్టాడు. అవి తీసుకోవడానికి కూడా గుహలోకి వెళ్ళే సమయం లేదు, ఎందుకంటే క్షణం ఆలస్యం అయితే ఈ పెద్ద పులి వాడిని చంపేటట్టుంది. ఆ సమయానికి ఆయన దగ్గర ఒక దర్భ ఉందిట కేవలం. ఆ దర్భ తీసుకుని వెళ్ళు దర్భ, వెళ్ళు ఆ పులిని వెంటాడని విసిరాడు. మహాతపశక్తి కలిగిన వాడు అవడం వల్ల, విష్ణుస్వరూపుడు అవడం వల్ల ఆయన దర్భ విసరగానే ఈ దర్భ మహావేగంగా వెళ్ళిపోయి పెద్ద సోలంగా మారిపోయి పులి డొక్కలో గుచ్చుకుని డొక్కలోంచి పక్క నుంచి బయటకు వచ్చేసింది. పులి పైకి ఎగిరి కింద పడి ఢామని కింద పడి చచ్చిపోయింది ఒక్క దెబ్బకి. దానికి ఇషీకాస్త్రము అని పేరు అన్నమాట. ఒక దర్భనే అస్త్రముగా చేసుకుని పరశురాముడు పులిని చంపి బాలుని రక్షించాడు. ఆ వెంటనే చిత్రం ఏంటో తెలిసినండి, పులి చచ్చి చవగానే దాని శరీరంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు. అదొక గంధర్వుడిగా మారిపోయిందిట. గంధర్వం వపురాస్థాయ రామమాహేతి సాదరం. చచ్చిన పులి గంధర్వుడిగా మారిపోయింది. ఆ గంధర్వుడు అందమైన శరీరం ధరించి 2 చేతులు జోడించి రాముడికి నమస్కరించి, మహాత్మా నేను ఒకప్పుడు గంధర్వుణ్ణి, చాలా చక్కగా పాడేవాణ్ణి, మహామధురంగా పాడేవాణ్ణి, నా గానమునకు అందరూ మెచ్చుకునేవారు. ఓసారి ఈ హిమాలయ పర్వతానికి వచ్చాను, ఇక్కడ ఓ బ్రాహ్మణుడు వేదమంత్రం చదువుతున్నాడు. కర్మగాలి అతని గొంతుకులోకి, ఏదో పద్మాకర్ గారి గొంతుకులోకి మధ్యన ఓ రోజున దోమ దూరినట్టుగా ఏదో దూరిందిట. దూరి వేదంలో ఉన్న మంత్రమునకు స్వరం తప్పింది. వేదమంత్రములు స్వరభంగం కారాదు. కానీ ఏం చేస్తాం, ఒక్కోసారి గొంతుకు అడ్డం పడవచ్చు, కిచ్చికిచ్చి రావచ్చు, ఏదో రావచ్చు, దాంతో స్వరభంగం అయ్యింది. గంధర్వుణ్ణి కదా నేను, బాగా పాడతాను కదా, అందుకని
అని వికటాట్టహాసం చేసి, ఏమయ్యారు ఓ బ్రాహ్మడివా, మంత్రాలు వచ్చిన వాడివా, స్వరభంగం చేస్తావా? స్వరభంగం చేయడం తప్పని తెలియదు, నన్ను చూడు ఎంత గంధర్వగానం చేస్తానో అని నా పాట వినిపించి వాడిని అవహేళన చేశాను. ఆ మహాత్మునికి కోపం వచ్చింది. మూఢుడా, మానవ శరీరం ఎత్తిన వాడికి ఎప్పుడో ఒకప్పుడు గొంతుకు పొలమారడం, గొంతులు అడ్డుపడడం, లేదైనా జీవులు చేరడం, లేదా రొంప పట్టడం, ఇవన్నీ సహజం. అలా కంఠంలో మార్పు రావడం సహజం, దాన్ని ఎవరూ ఆపలేరు. అటువంటిప్పుడు స్వరభంగం అవుతుంది. ఇంతోటి దానికి నన్ను అధిక్షేపించావు, కాబట్టి నువ్వేమవుతావు, పులివైపో. మాంసం పీక్కు తింటూ జంతువుల్ని చంపుతూ క్రూరత్వంతో బతుకు అని శపించాడు. దాంతోపాటు ఇంకోటి ఏమిటి, పులివైపోతే నువ్వు ఇప్పటిదాకా నా గొంతు బాగుంటుంది, గంధర్వగానం చేస్తానన్నావుగా, పులి అయ్యాక నీ గొంతే మారిపోయి వికటమైన గొంతు అయిపోతుంది, గర్జిస్తూ తిరుగుతావు పో అనగానే వెంటనే గంధర్వుడు కాళ్ళ మీద పడి, బాబు ఈ శాపం భరించలేను, నన్ను అనుగ్రహించు, రక్షించు, పులినై హింసతో మాంసం తింటూ బతకలేను, నా గొంతు పాడైపోయి నేను బతకలేను, రక్షించమనగా, అప్పుడు ఆయన జాలిపడి, ఇక్కడ ఒక కుర్రవాణ్ణి నువ్వు వెంటాడతావు, అప్పుడు పరశురాముడు నిన్ను దర్భతో సంహరిస్తాడు, అప్పుడు నీ రూపం నీకు వస్తుంది అని శాప విముక్తి ప్రసాదించాడు. విప్రశాపేన భోహ పూర్వం అహం ప్రాప్తస్తరక్షుతాం, ఆ విప్రుడి శాపం వల్ల నేను ఇలాంటి పులి రూపం ధరించాను, ఇప్పుడు నీ దయ వల్ల నాకు విముక్తి కలిగింది, ఇంకెప్పుడూ కంఠం బాగాలేదని ఇతరులను ఆక్షేపించను, ఎవరైనా దగ్గినప్పుడు ఆక్షేపించను అని ఒక దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాముడు ఆశ్చర్యపోయి, ఎంత విచిత్రం ఇది, అంటే శాప విముక్తి కలిగించడానికి అనుకుంటాను నన్ను శివుడు ఈ గుహ దగ్గరికి వెళ్ళమన్నాడు అనుకుని ఆ తర్వాత కుర్రవాడిని దగ్గరికి పిలిచాడు. కుర్రవాడి శరీరంలో ఎక్కడైనా గాయముందేమో అని చూశాట. పులి తరుగుతుంటే కింద పడిపోతూ లేస్తూ పరిగెత్తాడు కదా, అందుకని ఎక్కడైనా గాయముందేమో అని చూస్తే ఎక్కడ వాడి శరీరం మీద ఇంత కూడా పుండు లేదట. సంస్కృతంలో పుండుని వ్రణము అంటారు. అందుకని ఆ కుర్రవాడి శరీరం మీద పుండు పడకపోవటం వల్ల అకృతవ్రణుడు అని నీకు పేరు పెడుతున్నాను, ఈ రోజు నుంచి అకృతవ్రణుడు వినువు అన్నాడు. ఆ విధంగా కుర్రాడికి ఆ పేరు వచ్చింది. వాడేం చేశాడో, రాముడు ఏం చేశాడో ఈ దివ్య కథల్ని యథాప్రకారంగా రేపు మళ్ళీ ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.